ఒకసారి నడుము వాలిస్తే ఇక సర్వస్వము భవానియే అంటే నడుము వాల్చడానికి రెండు అర్థాలు ఇక్కడ. ముందు పడక, రాత్రి పడుకున్నామంటే నిత్యప్రళయం అన్నారు, అన్ని వదిలేసి అమ్మవారికి అప్పగించడమే. ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వంబు ఒకసారికి నడుము వాల్చును ఆమయుడు, మొత్తం లోకమంతా మన దృష్టిలో లేనట్టే లెక్క. సుప్త ప్రాజ్ఞాత్మిక అంతే, ఇంకా సుప్త దశలోకి వెళ్ళిపోతాం. సరే, దానికి మరణం అనే అర్థం తీసుకున్నా కూడా మొత్తం జీవితానికే మనం నడుము వాల్చేసామైపోయి అంటే ఇక సర్వస్వం భవానియే ఆ స్థితి వచ్చేసరికి ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వం అంతా ఆవిడ ఒడిలో నడుము వాల్చేలా చూడాలి అంటే జన్మరాహిత్యం కోసమే మనం ప్రయత్నం చేయాలి. రాత్రి పడుకునేటప్పటికి అన్ని విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక్కసారి కావాలనే గుర్తు తెచ్చుకుని ఓ సినిమా వేసేసుకోవాలి మనసులో. ఇంక దేనికి తీర్పులు చెప్పకుండా, అవుననుకుండా, కాదనకుండా, మంచి అనుకుండా, చెడ్డ అనుకుండా, అయ్యో అనుకుండా, కుయ్యో అనుకుండా, ఊరికే ఓ సినిమా మన కళ్ళ ముందు ఏదో సినిమా ఆడుతుంది, కాలక్షేపానికి చూస్తున్నాం మనం ఆ రోజులో చేసిన పనులన్నీ. మరి మొహం కడుక్కోవడం లాంటివి కాదు కానీ ముఖ్యమైనవన్నీ, అక్కడికక్కడ శివార్పణం పడుకోవడం అంతే. ఇంకంతే నడువు వాల్చింది మొత్తం ప్రపంచం. ఆ రోజు జీవితం ఆవిడ ఒళ్ళు నడువు వాల్చింది. మృత్యు సమయానికి కూడా మనం వృద్ధాప్యం రాగానే సిద్ధపడవలసింది. క్రమంగా బంధాలు తగ్గించుకుని, బరువులు తగ్గించుకుని, వాటి మాటలు తగ్గించుకుని, వాటి ఆలోచనలు కూడా తగ్గించుకుని అమ్మవారి ఒళ్ళు శయనించడానికి సిద్ధమైపోవాలి పసిబిడ్డలాగా. అది ఈ పద్యం తాత్పర్యం. ఇప్పుడు మహాసత్వం ఏయిన మహా ఎంత బలం ఉంటుందో మనం బలంగా మన మహామాయలోకి లాగేస్తుందో వశిష్ఠుని కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 217 నామం మహాశక్తి అయి నమః. ఇదివరకు మహాశక్తి బిసదంతు తనీసి అని వచ్చి అక్కడ మహా ఆసక్తి అని చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం మహాశక్తి, ఇది శక్తి అది ఆసక్తి, తేడా ఉంది. ఇక్కడ మహాశక్తి, మహాశక్తి అంటే గొప్ప సామర్థ్యం. ఎందుకంత సామర్థ్యం అంటే ఆత్మశక్తి. మీరు శరీరం ధరించినటువంటి ప్రాణుల యొక్క శక్తి కంటే కూడా ఎప్పుడు ఆత్మశక్తి గొప్పది. ఆత్మ మొత్తం అంతా వ్యాపించి ఉంది, ఆత్మలోనే ఈ విశ్వం అంతా ఉంది. మనం శరీరంలో ఆత్మ ఉంది అంటాం, వేదాంత శాస్త్రం ప్రకారం కాస్త లోతుగా ఆలోచిస్తే ఆత్మలోనే శరీరం ఉందని అర్థం. మంచిది, ఆత్మ బలమైంది. ఆత్మశక్తి లేకపోతే శరీరాలు ఏం మిగలవు, తెలుస్తూనే ఉంది మృత్యు రాగానే. ఆత్మశక్తి చేతనే కళ్ళు వింటున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, చెవులు వింటున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, నాలుగు రుచి చూస్తోంది, చర్మం స్పర్శని గ్రహించగలుగుతోంది, అన్నీ చేస్తుంది. ఆ ఆత్మశక్తినే ఇక్కడ మహాశక్తి అన్నారు. మహాశక్తి అయిన మహా అటువంటి మహాశక్తి మంతురాలవైన నీకు నమస్కారం. వస్తువుల్లో ఎప్పుడు ప్రతి వస్తువులోనూ శక్తి ఉంటుందండి. వస్తువు కదా శక్తి లేదు అన్నది. వస్తువుల్లో ఉండేదాన్ని జడశక్తి అంటారు, మనలో ఉండేదాన్ని చైతన్య శక్తి అంటారు. కదలడం ఒక శక్తి అయితే కదలకపోవడం కూడా ఒక శక్తి. ఒక అరుగు ఉంది, దాన్ని కదలలేదు అని చెప్పేసి అది జడ పదార్థం అంటే అనొచ్చు, కానీ శక్తిహీనం అనకూడదు. జడ పదార్థాల్లో ఉండేదాన్ని జడశక్తి అంటారు. ఒక 50 మంది కూర్చుంటే అరుగు భరించగలుగుతుంది. ఇద్దరు వీపు మీద కూర్చుంటే ఈ మనిషి భరించగలడా? అంచేది ఈ మనిషికి లేని శక్తి అరుగు కొన్నట్టేగా. అంచేది అరుగు శక్తి లేనిదంటే ఎలాగా? అది పెద్ద అరుగు. పల్లెటూళ్ళలో మునసబు గారు అరుగు వెనక బళ్ళు అక్కడే చెప్పేవారు, నాపరాళ్ళు వేసేవారట. ఎన్ని నాపరాళ్ళు ఉంటే అంతమందికి సీటు. మున్సబ్ గారి అరుగు మీద 16 నాపరాళ్ళు ఉంటే 16 మందికే ప్రవేశం. అందుకే ఒకడు చదువుకుంది కానీ వచ్చి వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచిది, నా నాపరా చుట్టూ ఉన్న సిమెంట్ అంతా గీకేసి ఆ నాపరా పట్టుకుపోయేట. నాపరాత నా రోజుల్లో చట్టుబండి అనేవారు. వాడు వెళ్ళిపోతే ఎర్ర బాబు ఆ విద్యార్థి చదువు లేదు, చట్టు బండాలేదన్నారు. వాడు బండ పట్టుకుపోయాడు. అలాగే అలాంటి అరుగుల్లోనూ 16 మంది చదువుకోవడానికంటే 16 మంది కానీ మామూలు సాయంత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటే 25-30 మంది కూర్చుంటారండి. కూర్చునేవారు అలాగే పల్లెటూళ్ళు. మరి అరుక్కి అంత శక్తి ఉంది. అంటే శక్తి లేనిది అనదు జడ పదార్థం అంటే, చలించలేకపోవడం వేరే విషయం. అందుకనే వస్తువులను చూసేటప్పుడు మనం వస్తువుని నామరూపాలు చూడకుండా దాని పేరేమిటి, దాని రూపం ఏమిటి, దాని పొడవు ఏమిటి, దాని ఒడల్పు ఏమిటి, దాని రంగు ఏమిటి, దాని కాంతి ఏమిటి ఇలాంటివి చూడకుండా ఆ వస్తువులో ఉండేటువంటి మహాశక్తిని చూడగలిగితే మనం అమ్మవారి సన్నిధిలో ఉన్నట్టే లెక్క. మహాశక్తి అయిన మహా అనే నామం అంత గొప్పది. మన ఇంట్లో కలం కానీ, కాగితం కానీ, బల్ల కానీ, చీపురకట్ట కానీ చివరికి దాంట్లో ఉండే శక్తిని చూడాలి మనం. చీపురకట్టలో ఉండే శక్తి మన చీరకు ఉందా? చీర పెట్టి తుడిస్తే మసి మరకలు పోతాయా, దుమ్ము పోతుందా? చీరకు అంటుకుంటాయి. చీపురకట్ట పెట్టి తుడిస్తే దుమ్ము పోతుంది, చీపురకట్టకు అంటుకోవడం లేదు. అంటుకున్నా ఒకసారి దులపగానే పోతుంది. మరి చీరకుండే శక్తి చీపురుకు, చీపురుకుండే శక్తి చీరకు లేదని అర్థమవుతుంది కదా. చీర ఎంత గొప్పదైనా మనం అనుకున్న దీంతో తుడుస్తే అంటే దానికి అంటుకుంటుంది. చీపురుకు తాను అంటుకోక తాను అంటించుకోకుండా తుడుస్తుంది. అలాగని చీరకంటే చీపురు గొప్పదండ తుడిచే విషయంలో అంతే అది. అలాగని చీర బదులు చీపురు కట్టుకుంటారా ఏంటి? అది కుదరదుగా, దీ ప్రయోజనం దాంది. అలాగని చీపురు కట్టని అవమానించాల్సిన అవసరం లేదు. అందుకే మనకు ఆశ్చర్యం ఏంటంటే మన దేవతలు ధరించేటువంటి ముఖ్యంగా ఈ మహాశక్తి అయిన మహాస్వరూపుని దర్శించే రూపాల్లో చీపురు కట్ట పట్టుకుని గాడిద మీద కూర్చున్న ఒక దేవత కూడా ఉంటుంది. మనం ఏమి ఏ జంతువుని అవమానించద్దు, ఏ చిహ్నాన్ని అవమానించకూడదు. గాడిద మీద కూర్చుంటుంది ఆ దేవత, చీపురు కట్ట పట్టుకుని ధూమ్రావతో ఏదో ఉంది ఆవిడ పేరు, అలా ఉంటుంది. అందుకే చీపురును శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు మన ఇళ్లలో. చీపురు శ్రీ మహాలక్ష్మి, ఎందుకంటే చీపురు లేకపోతే శుద్ధి ఎక్కడ? అంచేత చీపురు జడ పదార్థం అంటే మనం కదిలిస్తేనే కదలొచ్చు, లేకపోతే కదలకొచ్చు. మనుషుల్లో కూడా చాలామంది మనం కదిలిస్తే కానీ కదలని వాళ్ళు, మనం కదిలించినా కదలని వాళ్ళు ఉన్నారండి బాబు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ గారికి ఒక కవిత అంటే చాలా ఇష్టం అంట. ఆవిడ రోజు ఒక దాని ఒక శిలాఫలకం మీద రాయించుకుని అది చూసుకుని పడుకునేది ఆవిడ, అంత ఇష్టం అంట ఆవిడకి. ఏమిటా కవిత అంటే, చనిపోయిన వాళ్ళ పట్ల సంతాపం చూపించడం కంటే బతికి ఉండి కూడా తమ కళ్ళ ముందు ఘోరాలు నేరాలు జరుగుతున్నా ఉలక్కుండా పలక్కుండా కూర్చుంటారే వాళ్ళ పట్ల సంతాపం చూపించడం మంచిదని రాసేట ఆవిడ, అది పెట్టుకుంది ఆవిడ కవిత, ఆవిడ కింద రాసేది. చనిపోయిన వాళ్ళ పట్ల కాదు మనం సంతాపం చూపించాల్సింది, బతికి ఉండి కూడా కళ్ళు చెవులు ఉండి కూడా తమ కళ్ళ ముందు ఘోరాలు నేరాలు జరుగుతున్నా మనకెందుకైనా నిర్లిప్తంగా నోరు మూసుకుని కూర్చుంటారే ఒక మాట మాట్లాడకుండా ఖండించకుండా ఏమైపోతుందో అని భయపడిపోతూను అటువంటి వాళ్ళకి సానుభూతి చూపించండి అని రాసేట ఆవిడ ఆ కవిత పెట్టుకుంది ఆవిడ. మరి ఇప్పుడు వీడిని శక్తిమంతుడు అనాలా శక్తిమంతుడు కాదనాలా? మనిషి అంటే అలాగే చీపురు కట్టకి ఈయనకి తేడా ఏముంది? చీపురు కట్ట నయం, కొంత పరిశుభ్రత చేస్తాం. అంటే కదిలిస్తే కదలని సమస్య కదా, ఆ మాటకు వస్తే కదిలిస్తే కదలని వాళ్ళు, కదిలిస్తే కానీ కదలని వాళ్ళు, కదిలించినా కదలని వాళ్ళు మనుషుల్లో ఉన్నారు. మరి వాళ్ళ శక్తిహీనులు అంటావా? వాడు స్వభావం అది. అంచేతన మనం వస్తువులను చూసేటప్పుడు అది దేనికి పనికొస్తుంది అని చూడకుండా దేనికో దానికి పనికి రాకపోతే ఆ వస్తువు ఉండదు కాబట్టి, ఆ పనికొచ్చేలా చేసేది అందులో ఉండేటువంటి శక్తే కాబట్టి, అది లావు రూపంలో ఉన్నా పొడుగు రూపంలో ఉన్నా వెడల్పు రూపంలో ఉన్నా రంగు రూపంలో ఉన్నా కాంతి రూపంలో ఉన్నా శుభ్రత రూపంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా అది ఒకే స్వరూపం కాబట్టి మహాశక్తి అయిన మహా అని ఆ అమ్మవారి భావంగా భావించాలి, అమ్మవారిగా భావించాలి. అంతేగాని వస్తువుల పేర్లు రూపాలు చూస్తూ కూడా ఆ రూపం వెనక ఆ పేరు వెనక ఉండే దాని లక్షణం ఏమిటి అదే మహాశక్తి. అంచేత ప్రతి వస్తువులోనూ ఏదో ఒక రకమైన శక్తి ఉన్నప్పుడు ఇప్పుడు శక్తి లేని చోటు లేదు అని అర్థమవుతోందా లేదా? అందుకే శక్తి సృష్టికే మూలం అని ఈ నామానికి వ్యాఖ్యానంగా శంకరాచార్య సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకమే రాశారు. శివశక్త్యాయుక్తం యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవతం, శివుడు కూడా శక్తితో కూడి ఉన్నప్పుడే ఈ సృష్టి చేయడానికి దేనికైనా సమర్థుడవుతాడు భగవంతుడు కూడా. శివశక్త్యాయుక్తం యుక్తం యది భవతి శక్త ప్రభవితం, బ్రహ్మ సృష్టించాలన్నా విష్ణువు దీన్ని కాపాడాలన్నా రుద్రుడు దీన్ని సంహరించాలన్నా శక్తే మూలం, ఆ శక్తే అమ్మవారు. నచే దేవం అలా కాకపోతే దేవో నఖలు కుశలక స్పందితుమపి, ఆ శక్తి కనుక లేకపోతే ఆ దేవుడు స్పందితుమపి నకుశల రెప్ప కూడా వెయ్యలేడు. స్పందనం అంటే రెప్పపాటు. అందువల్ల ఏమంటున్నారంటే శంకరాచార్య మొదటి శ్లోకంలోనూ, నేను నువ్వు స్తుతించడానికి సౌందర్య లహరి అనే గ్రంథరచన మొదలు పెట్టగానే నాకు ఆ శక్తి నువ్వే ఇవ్వాలమ్మా, నాకు లేదు. ఎందుకంటే అతస్త్వాం హరిహర విరించాదిభినుతాం హరిహ అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి, హరి విష్ణువు చేత, హర శివుని చేత, ఆ విరించి బ్రహ్మ చేత, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా కొలిచేటువంటి నిన్ను కథం అకృత పుణ్య ప్రభవతి, తక్కువ పుణ్యం చేసిన వాడు ఎవడైనా కొలవగలడా? ఎంత పుణ్యం చేయాలి? అమ్మవారి మీద మాట్లాడాలన్నా, అమ్మవారి స్తోత్రం చదవాలన్నా, ఆ స్తోత్రం అర్థం కావాలన్నా ఎంత పుణ్యం చేయాలి? అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిపరి ప్రణంతం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి, నిన్ను ప్రణంతం నీకు నమస్కారం చేయడానికైనా స్తోతుం వా స్తోత్రం చేయడానికైనా తక్కువ పుణ్యం చేసిన వాడు ఎవడు సమర్థుడు కాలాడేమో, అంతో ఎంతో పుణ్యం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ భగవంతుని స్తుతి చేద్దామని భగవన్ మార్గంలో నడుద్దామని ఆధ్యాత్మికంగా జీవితాన్ని పునీతం చేసుకుందామని అనిపించదు అన్నాడు. అంత శక్తి కలిగింది ఆవిడ, అందుకని ఆవిడని ఆశ్రయిస్తే మనకు ఆ శక్తి వస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా రెప్ప కూడా వెయ్యలేరు ఈవిడ లేకపోతే అన్నాడు. ఆ శక్తి అంత గొప్పది. అంటే మనం ఏదైనా దైవధ్యానమో స్తోత్రమో చేస్తున్నాం కూడా అసలు ఆలోచన వస్తుందంటే దైవానుగ్రహం మన మీద ప్రసరిస్తుందనే అర్థం. ఒకసారి కొంతమంది జ్ఞానులు భక్తులైన వాళ్ళ జీవితచరిత్రలు చదివితే అర్థమవుతుంది, వాళ్ళ మీద దైవానుగ్రహం ప్రసరించడం ప్రారంభమై వాళ్ళలోంచి ఏదో వ్యక్తం అవుతున్నా సరే వాళ్ళు దాన్ని గ్రహించేవారు కాదు, ఆ విషయం మాట్లాడేవాళ్ళు కాదు, ఏదో పడుతున్నామని తెప్పలనేవారు. కానీ వాళ్ళలోంచి అది వ్యక్తం అవుతుంది ప్రారంభమైంది వాళ్ళు, ఎందుకంటే ఆ దృష్టి దాని మీద వెళ్ళి వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నిర్మమంగా నిరహంకారంగా. కానీ వాళ్ళ నుంచి పలుకుతున్నది ఆవిడే, లేకపోతే సాధ్యం కాదు ఈ పలకడం. అందువల్ల మహాశక్తి అయిన మహ 217వ నామం, మహారత్యయ నమః 218వ నామం, మహారత్యయ నమః మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి, మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి 218వ నామం మహారత్యయ నమః. గొప్ప ఆసక్తి కలిగినది, రతి అంటే ఆసక్తి. జ్ఞానినామపి మహతి ప్రీతి ఎస్యాం సా అని భాస్కర్ రాయలు దీనికి వ్యుత్పత్తి చెప్పారు. జ్ఞానులైన వాళ్ళు కూడా ఏ మహాశక్తి యందు ప్రీతితో నిరంతరం ధ్యానము తపము స్తోత్రము చేస్తూ ఉంటారో ఆవిడే మహారతి అనడే. అంటే భగవద్జ్ఞానం పొందడానికి మనం ముందు బలవంతంగానైనా కొంచెం ప్రయత్నం చేస్తే తర్వాత క్రమంగా ఆ ప్రయత్నం బలవంతం అనేది పోయి స్వచ్ఛందంగా మారి తర్వాత కొంచెం స్వచ్ఛందంగానే కాదు అనివార్యంగా మారుతుంది. అది మహారతి అంటే ఆసక్తిని మనం పెంచుకోవాలి. ఏదో ఆవిడ అనుగ్రహం వల్ల కలుగుతుంది కదా అని ఏమీ లేకుండా అలా కూర్చోకూడదు, క్రమంగా పెంచుకోవాలి మనం. జ్ఞానినామపి మహతి ప్రీతి యస్యాంస, విషయాసక్తి కంటే ఎప్పుడూ ఆత్మాసక్తే గొప్పది, లౌకిక ఆసక్తి కంటే భగవదాసక్తే గొప్పది. అందుకే జ్ఞానులైన వాళ్ళు క్రమంగా జ్ఞానం పొందుతున్న కొద్దీ లౌకిక విషయాల మీద ఆసక్తిని తగ్గించేసుకుంటారు. అన్నీ తగ్గించేసుకోవడమే, ఇంకా డబ్బు వద్దు, ప్రచారం వద్దు, పుస్తకాలు వద్దు, ఏమొద్దు, ఆ ధ్యానంలో ఉంటే చాలు అని క్రమంగా మనుషులు ఏర్పడిపోతున్న ధోరణ ఏర్పడనివ్వాలి. అదే సరైన మార్గం. అలా ఏర్పడినవాడు అదృష్టవంతుడు. ఎవరి యందు అంత మహత్తరమైన ప్రీతి ఏర్పడుతుందో ఆవిడే మహారతి అన్నారు. ఆ ఆసక్తి ముందు మిగిలినవన్నీ దిగదుడిపోయిపోతాయి. ఏమీ తోసవసలు విషయాలు ఇవి కూడా వద్దండి, ఏదో ఎందుకండి దీనివల్ల ఏం ఉపయోగం అంటాడు. ఇంకా భగవత్ సంబంధమైన మాటలు తప్పితే ఏది నష్టదు అసలు. అప్పటికతనికి అర్థమైపోయింది. అందుకని ఇంకా లౌకిక భోగాల కోసం, లౌకికమైన వాంఛల కోసం ఆ స్త్రీని కానీ ఆ పురుషుణ్ణి కానీ ఆ గురువు అన్నవాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు. వారు ఏదైనా అడిగితేనే, లేకపోతే ఏమే నాకేం వద్దంటే వదిలేయాలి. ఇంకా మా కోసం అండి, మా కోసం అండి, మా కోసం అండి అని ఈ ఒక్క కాజా అండి, ఒక గులాబ్ జామ్ అండి, మీకోసం తీర్చామండి, మీరు కొంచెం తిని మాకు పెట్టండి, ఈ నైవేద్యాలు మా జాతరలు వాడి దగ్గర కుదరవు. రమణ మహర్షి దగ్గరికి ఎవరో ఇలాగే మంచి వేరుశనగకాయ గుళ్ళు వేయించి పట్టుకొచ్చారట. ఆయన అక్కడ పక్కనెట్టాడు. ఈ పట్టుకొచ్చిన వాడు అలా చూస్తుంది, ఆయన ఎప్పుడు తింటాడు, ఇప్పుడు కావాల్సింది ఆయన జ్ఞానం అక్కర్లేదు, ఆయన బోధ అక్కర్లేదు, ఆ వెరిశన గుళ్ళు ఇంత తినడం కావాలి. ఎందుకంటే ఆయనకి పెడితే పుణ్యం, ఆయనకి పెడితే పుణ్యం. ఈ వెరిశన గుళ్ళు ఆయన తినాలి, అందులో కొంచెం ప్రసాదంగా ఆవిడకి ఇవ్వాలి, అది పట్టుకెళ్ళి మనవరాలకు పెట్టాలి, ఆవిడ తాపత్రయం అది. ఇలాగే ఉంటారు. ఈయన చూసి చూసి ఏం చేశాడు, ఆయన దగ్గరికి ఏదో ఆవు లక్ష్మీ అని ఒక ఆవు వస్తుంటుంది, ఆవు పెట్టేశాడు. ఆవిడ అయ్యో 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 మీరు తింటారని తెచ్చారు, మీరు తింటారని తింటున్నది నేనే అన్నట్టు ఆయన ఒళ్ళు మండి. అలాగే ఉంటుంది మరి వజ్రాదీప కఠోర అని, తింటున్నది నేనే అన్నాడు అంతే. అది ఎప్పటికీ మీకు అర్థం కాదు ఎంత చెప్పినా, ఆ అవు నేను నువ్వు ఒకటే మాట్లాడుకోరుకో అన్నాడు. వీళ్ళకి అర్థం కాదు అది. ఆయన భౌతిక శరీరమే ఆయన, ఎంత చెప్పినా సరే ఆ శరీరమే ఆయన, ఆ నోరే ఆయన, ఆ ముక్కే ఆయన, ఆ మూతే ఆయన, అందులోనే రెండు గింజలు పెట్టాలి, అది ఫోటో తీసుకోవాలి, కూర్చోవాలి. ఇంకా సెల్ఫీలు లేవు కాబట్టి ఆయన బతికాడు. ఇప్పుడు ఈ సెల్ఫీలు ఫోటోలు ఈ ప్రసార మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు లేవు కాబట్టి వాళ్ళు బతికారు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు తినేసేవారు దీంతో. ఇదే మహారతి అంటే. ఆయన ఏదో వైరాగ్యంలో ఉన్నవాడు ఉండనివ్వరండి, ఆయనకి ఏదో పెట్టడం ద్వారా మనకి ఏదో కలగాలి. ఇంకా శరీరంతో ఆయన ఎప్పుడూ అలా ఉండాలి. 70 ఏళ్ళు బతికాడు, ఎంతకాలం బతుకుతారు? 90 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకే వెళ్ళిపోయారు కూడా. శంకరాచార్య 32కి వెళ్ళిపోయారు, వివేకానందుడు 39కి వెళ్ళిపోయారు, రామకృష్ణ పరమహంస 50 ఏళ్ళు మించి బతకలేదు. 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, 120 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారంటారు. అది ఎప్పుడు ఆ కాల పరిమాణం అనేది లెక్కే కాదు. అంచేత మనం కూడా నేర్చుకోవాల్సిందంటే ఈ మహారతి మీద క్రమంగా మన ఆసక్తిని విషయాల నుంచి ఆత్మజ్ఞానం మీదకి మార్చుకోవాలి. ఎప్పటికైనా తప్పదు. ఇది ఊరకలౌకికంబులగు ఊసులతో విసుగెత్తిపోయే పరమేశ్వర, ఊరకలౌకికంబులగు ఊసులతో విసుగెత్తిపోయే ఇంపార భవత్సుధా మధుర మంజుల మోహన నామ మోహన దివ్యనామమున్, భవత్సుధా మధుర మంజుల మోహన దివ్యనామమున్ తరకమంత్రమున్ తలచు స్థైర్యమొసంగు స్వామి ఊరక లౌకికంబులగు ఊసులతో విసుగెత్తిపోయే ఇంపార భవత్సుధామధుర మంజుల మోహన దివ్యనామమున్ తారక మంత్రముందలచు స్థైర్యము సంగుము స్వామి. ఇంత నిస్సారపు పిప్పి కోసమై పరమేశ్వర, ఇంత నిస్సారపు పిప్పి కోసమై చక్కని కాలము సృక్కజేసి తిన్, ఇంత నిస్సారపు పిప్పి కోసమై చక్కని కాలము సృక్కజేసి తిన్. 50 ఏళ్లకో 60 ఏళ్లకో ఒక జ్ఞానం పొందినవాడి మనస్సు, స్త్రీలైనా పురుషులైనా వారి మనస్సు ఎలా ఉంటుంది అంటే, అయ్యో ఈ జ్ఞానం 30 ఏళ్ల వయసులో కలుగుంటే ఎంత బాగుండేది, ఇంకో 20 ఏళ్ళు పైన వృధా అయిపోయింది, రకరకాల పంతాలు పట్టింపులు రోషాలు ఆవేశాలతో కాలక్షేపం చేసేసామే, ఇంకా ముందు కలుగుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది అండి. ఖచ్చితంగా ఆ ఆవేదనతో వస్తుంది ఇలాంటి పద్యం. ఊరక లౌకికంబులకు ఊసులతో విసిగెత్తిపోయి ఇంపార భవత్ సుధా మధుర మంజుల మోహన దివ్యనామమున్ తారక మంత్రమున్ తలచు స్థైర్యము సంగుము స్వామి. ఆ స్థైర్యం చాలా ముఖ్యమండి, అందుకే దాన్ని యతిస్థానంలో పెట్టి ప్రయోగించాడు కవి. నీ దివ్యనామం నమశివాయ అనేది మామూలుది కాదయ్యా, అది సుధా అమృతప్రాయం, మధుర అంతకంటే మధురమైంది లేదు, మంజుల అంతకంటే అందమైంది లేదు, అంతకంటే మోహన అంతకంటే ముగ్ధమైంది లేదు, అంతకంటే దివ్యమైంది లేదు. సుధా మధుర మంజుల మోహన దివ్యనామమును తారక మంత్రమును ఈ జీవులందరినీ తరింపజేసేది అది ఒక్కటే. తలచు స్థైర్యము సంగోసం, తలుచుకోవడం సమస్య కాదు, ఓ 3 సార్లు నమస్తివాయ అనగానే మక్క పక్కనేమో నక్క మీద కడుతుంది మనసు, నక్క దోసకాయ మీదకో, ఇదే స్థైర్యం లేకపోవడం అండి. ఆ స్థైర్యం ఇవ్వయ్యా స్వామి, స్థైర్యం ధైర్యం కాదు, స్థైర్యం, ధైర్యం ఉంటే స్థైర్యం వస్తుంది. ఎందుకంటున్నాడు ఆవేదనతో అంటే కవి, ఇంత నిస్సారపు పిప్పి కోసం ఈ చక్కని కాలము సృక్క చేసింది, ఏమీ లేని పనికి మాలిన వ్యవహారం కోసం 60 ఏళ్ళు వృధా చేసేసాను అయ్యా, ఇందులో ఎంత సార్థకమైందో నాకే తెలియట్లేదు. ఎన్నో ఉద్యోగాలు చేసి, ఎన్నో సంస్థలు పెట్టి, ఎన్నో రకాలుగా మార్పులు చేసి, తీర్పులు చేసి, ఓ రకరకాలుగా పట్టింపులకు పోయి, పంతాలకు పోయి, రాగద్వేషాలకు పోయి, కామక్రోధ మధు లోభమద మోహమదమాశ్చర్యాలు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా అన్నింటినీ అంచు చూసేసి అయిపోయాక తెలుస్తుంది ఇది. అది మనం కనీసం 50 ఏళ్ళకు కాదు 60 ఏళ్ళకు గ్రహించగలిగినా మంచిదే, ఎందుకంటే 80 ఏళ్ళకు కూడా గ్రహించలేని వాళ్ళు, 90 ఏళ్ళకు కూడా గ్రహించలేని వాళ్ళు, ఇంకా నోళ్ళు పళ్ళు లేక నేను జంతికలు తినలేకపోతున్నాను, ఎవరైనా పొడిం చేసి పెట్టండి జంతికలు అనే వాళ్ళకంటే మన నయం. పళ్ళు లేనప్పుడు మానే రాదా పొడిం చేసి పెట్టడం ఎందుకు కర్మ కాకపోతే. 218 మహారత్యయ నమః అన్నారు. మనకు ఆసక్తిని మనం ఆత్మజ్ఞానం వైపు పెంచుకోవాలి, విషయాసక్తి. ఎంతసేపు ఇది ఆ విషయాలు ఏవైనా ఆలోచించుకోండి, ఏదో రకంగా మనస్సును బాధ పెట్టేస్తుంది. ఇది కాస్త సుఖమైన ఆలోచన కదా, అనుకో సుఖం ఎంతసేపు. మనం ఒకరోజు జీవితాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలించినా అందులో ఖచ్చితంగా సుఖాల కంటే దుఃఖాలే ఎక్కువ ఉంటాయండి. 100 సుఖాలు అమాంతం కూడగట్టుకుని వచ్చినా మన మనస్సులో ఉన్న ఒక దుఃఖాన్ని పోగొట్టలేవు, కానీ 100 సుఖాల్లో మనం మునిగిపోయి ఉన్నప్పుడు ఒక్క దుఃఖ వార్త తెలిసినా ఈ 100 సుఖాలు ఎగిరిపోతున్నాయి. దుఃఖం ప్రభావం ఎంతో గ్రహిద్దాం, దుఃఖం ప్రభావం ఎంతో గ్రహిద్దాం. 100 సుఖాల్లో మనం 100 దుఃఖాలు ఒక దుఃఖంలో మనం ఉన్నాం, 10 సుఖాలు మనకేదో శుభవార్తలు తెలియనండి, ఈ దుఃఖం పోదండి, ఇది పోవడానికి ఇంకొద్దు రావాల్సిందే. అలా ఇంకొంచెం ముందు జరిగితే ఎంత బాగుండమ్మా అని ఈ దుఃఖమే ఉంటుంది. ఇది ఆ సుఖం ఉండదు, జరిగేది ఏదో జరిగింది, ఇంకొంచెం ముందు జరిగితే ఎంత బాగుండు, వాడు ఉండగా జరిగితే ఎంత బాగుండు, అయితే వాడికి ఏదో ఉండగా, వాడికి ఈ ఉద్యోగం రాకముందు అది వస్తే ఎంత బాగుండు, ఇలా ఏదో మొత్తం మీద ఆ వచ్చిన సుఖాన్ని ఆస్వాదించకపోతున్న ఉన్న దుఃఖం కారణంగా. ఒక దుఃఖంలో మనం ఉన్నప్పుడు 100 సుఖాలు వచ్చినా సరే ఈ దుఃఖాన్ని ఆ 100 సుఖాలు పోగొట్టలేవు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 100 సుఖాల్లో మనం ఉన్నప్పుడు ఒక్క దుఃఖం వచ్చి 100 సుఖాలని తుడిచిపెట్టేయగలుగుతాం, దుఃఖం ప్రభావం ఎక్కువ. అంతేకాదు విచిత్రం, ఒక దుఃఖంలో మనం ఉన్నప్పుడు ఇంకో దుఃఖం వస్తే ఈ దుఃఖం పోతుంది, దుఃఖం ప్రభావమే ఎక్కువ, దుఃఖం ప్రభావమే ఎక్కువ. అంచేతనే జీవితంలో చూసినట్టయితే సుఖం కంటే దుఃఖం ప్రభావమే ఎక్కువ. మరి ఇంక దేని గురించి లౌకిక తాపత్రయాలు పడతాం మనం? పేరని, డబ్బని, ఏదో ప్రచారమని, బంధువులని, మిత్రులని, రకరకాల ఏదో ఇంకా బాధ్యతలని, బరువులని, మన పేరు, మనకు ఏదో గుర్తింపు 10 మందిలో, మనం వెళ్ళగానే లేచి నిలబడడం, ఇదంతా లేదు. ఎవరైనా సరే ఏమండి మీరు ఇదివరకు ఏదో సినిమాలో నటించేవారు కదా ఈ మధ్య నటించే, అవునండి నటించట్లేదు నాకు ఇష్టం లేదు, అవకాశం వస్తే నటిస్తా లేతలేదు, ఇలా చెప్పలేరండి చాలామంది. లేదండి ఒక 4 సినిమాలు నా చేతిలో ఉన్న, చేతిలో లేవు జేబులో లేవు, ఎందుకు వచ్చిన గొడవ ఇది, చేతిలో ఉండవేటి ఏం లేదు పాపం, ఆయనకి ఏదో అవకాశాలు తగ్గాయి, ఆ మాట ఒప్పుకోవడం ఇష్టం లేదు. వీళ్ళు పలకరించేవాళ్ళు పోని, ఈ గొడవ ఎందుకండి, మీరు నటించిన సినిమాలో పలానా సినిమాలో మాకు అది బాగా నచ్చిందని ఒక మాట చెబితే పోలా, కూర్చోవచ్చుగా. ఈ మధ్య మీరు నటించట్లేదండి, నలుగురు అడిగేసరికి వాడికి అహం వచ్చేస్తుంది, పాపం బాధ వచ్చేస్తుంది, నేను అందరూ రాలేకపోతున్నాను, నేను అందరూ చివరి నలుగురిలోకి రావడం మానేస్తాడు. మన పలకరించే విధానంలో ఉన్న తేడా ఉండాలండి. అసలు సినిమా నటుడు అంటే ఎప్పుడూ నటిస్తూనే ఉండాలా, కవి అంటే ఎప్పుడూ ఏవో కావ్యాలు రాస్తూనే ఉండాలా, ప్రవచనకర్త అంటే ఎప్పుడూ ప్రవచనాలు చెబుతూనే ఉండాలా, జీవితాంతం చెప్పాలా? పాలు ఇవ్వకపోతే ఆవుకి ఎంత గడ్డి వేయరాండి, పాలు ఇవ్వడం మానేసింది, అవి ఎంత గడ్డి వేయరామా, వదిలేస్తారా? ఇంతకాలం ఇచ్చిందిగా పాలు పాపం, ఎవరైనా అంతే. ఓ మంచి కళాకారుడు ఉన్నాడు, ఏదో కొంతకాలం ఓ 30 ఏళ్ళు చేశాడు, తర్వాత ఓపిక లేదు, అవకాశాలు తగ్గాయి, అసమానం ఉంటాయా, మానేశాడు. అయినా కానీ కనపడగా ఏమండి మీరు మానేస్తే మానేశారండి, మీ పాత్రలు మేము మర్చిపోలేమండి అంటే సంతోషిస్తాడు. అంతేగాని ఏమైనా మంచివాడికి స్థానం లేదండి, ఇవి ఈ వ్యాఖ్యానాలు అయినా అవసరం అండి. ఇంకా ఇక్కడే మనం ఈ ఆసక్తిని, ఈ లౌకిక ఆసక్తిని మనం పెంచుకోకూడదు, ఎవరికి పెరగనియకూడదు. ఎవరైనా లౌకికమైనటువంటి బంధాలు తెంచుకునే ప్రయత్నం చేస్తే ఆ దృష్టివంతుడు అందరూ తెంచుకోగలరా అనే మాట్లాడాలి. అదే ఆ మహారతి, మహా ఆసక్తి ఎప్పుడు ఆత్మవైపు ఉండాలి తప్ప ఈ రకంగా కాదండి. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్ మహారతి, మహావీర్య, మహాబల, మహాబల, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాభోగాయై నమః. 219 మహాభోగాయై నమః. మహాభోగములు కలిగినది మనకి ఇవ్వగలిగింది గొప్ప ధనం, గొప్ప సుఖం. భోగం అంటే అర్థం అది, భోగం అంటే ధనం, సుఖం. ధనం వలనే కదా సుఖం అనుకుంటాం మనం, కాదు అవుదో తర్వాత తిరుగుతాం. ధనం వలనే సుఖం అనుకుంటాం, ఇంకా ధనం ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం. అందులో ఈ రోజుల్లో ఇంకా బాగా పెరిగిపోయింది. అంటే మహాశబ్దం, మహత్తర శబ్దం అనే మహత్శబ్దం అనేది ఒకటి ఉంది కాబట్టి, మహాభోగము అంటే మనం భోగం అంటే ధనము అని అర్థం చెబితే మహాభోగం అంటే గొప్ప ధనం అవుతుంది, లేదు భోగం అంటే సుఖం అని అర్థం చెబితే మహాభోగం అంటే గొప్ప సుఖం అవుతుంది. ధనం ఉంటే సుఖాలు వస్తాయి, అనుమానం ఏం లేదు, వస్తాయి. మామూలు భౌతిక సుఖాలు ఏవో 4 ఇంట్లో 4 మంచి పరుపులు, మంచాలు, సోఫాలు, ఏవో సొంత కారు ఇవన్నీ ఉండడం డబ్బు వల్లే సాధ్యం అవుతుందిగా. కానీ సంస్కృత భాష గొప్పతనం ఎక్కడుందో ఆ భోగం అనే మాటను మనం గమనించాలి. భోగం అంటే ఏదో భోగం పట్టింది, వైభవం అనుభవిస్తున్నాడు, అది అదొక అర్థం. పాము పడగా అని అర్థం ఉంది భోగం అంటే. ఆ భాష గొప్పతనం ఏదా, రెండు అర్థం ద్వారా రెండు పారిశ్వాలు చూపిస్తారు. మనం భోగం అనుభవిస్తున్నప్పుడల్లా ఏ దృష్టితో ఉండాలి అంటే భాగ్యం బుల్ భుజంగంబులవు అని సాగర ఘోష కావ్యంలో రాశారు. భాగ్యం బుల్ భుజంగంబులవు కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బందుదోగాడిజుం అవసానంబున కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్ కవిలోకంబున కొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబులవు అని శ్రీనాథుని కథను వివరిస్తూ రాశారు. కవిరాజులు శ్రీనాథుడు లాంటి వాళ్ళు కనకాభిషేకముల భోగాల్లో ఉన్నారంటే మనకు ఆనందంగానే ఉంటుంది. కానీ అవసానంబుల కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటన్ కవిరాజుల్ కనకాభిషేకముల భోగం బందు దోగాడిజున్ భువి రాజుల్ తమ బుద్ధి మార్చుకొని సొమ్ముల్ కోరి బాధింపగా అవసానంబున కష్ట నష్టముల పాలై ఏడ్చి ఏడ్పించుటల్ ఈ కవిలోకంబున కొక్క పాఠమగు భాగ్యంబుల్ భుజంగంబులు. కవిరాజులు శ్రీనాథుడు లాంటి వాళ్ళు రెడ్డి రాజులు ఆదరించినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, తర్వాత రాజులు ఆదరించలేదు ఆయన కర్మ, వాళ్ళ కర్మ కూడా ఒక రకం. కవిత్వాన్ని ఆదరించిన రాజు రాజా, సాహిత్యం సంగీతం ఉంటే ఇష్టం లేకపోతే వాళ్ళు రాజులు పరిపాలకులు ఎలా అవుతారని, పూర్వకాలం రాజులు ఎవరు అలా ఉండేవారు కదండి. వాడు పరిపాలన కంటే కూడా సంగీత సాహిత్యాలకి పెద్దపీట వేశారు. ఎందుకంటే మనుషులని ఏ పోలీసులు, ఏ చట్టాలు, ఏ న్యాయస్థానాలు అవసరం లేకుండా మార్చగలిగినవి సాహిత్యం, సంగీతం. సంగీతం ముందు మనిషిని మృదువుగా చేస్తుంది, సాహిత్యం ఆ మృదువైనటువంటి హృదయం మీద ముద్ర వేస్తుంది. ఆ మృదువైన హృదయం మీద ముద్ర వేస్తున్నారు. ఇక బొబ్బట్లు ఉండేటప్పుడు చూడండి, ఇలాగ మైదా పిండి ఇలా సాగదీసి మధ్యలో ఆ పిండి అలా పెట్టి అలా పెట్టి అలా 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 చక్కగా ఇలా ఒత్తుతారు ఆడవాళ్ళు. అది ముద్ర అంటే అది. ఆ మృదువైనటువంటి బొబ్బట్ల పిండి మీద ముద్ర పడితే చక్కగా ఉంటుంది బొబ్బట్లు. అలాగే సంగీతం ముందు మనిషిని మృదువుగా చేస్తుంది, సాహిత్యం ఒక ముద్ర వేస్తుంది. అంటే సంగీత సాహిత్యాలు రాని వాడిని కొమ్ములు లేని పశువు అన్నారు. కొమ్ములు లేని పశువు అన్నారు సంగీత సాహిత్యం. స్వయంగా రావక్కలు, అభిరుచి ఉంటే చాలు. సంగీత కచేరీ జరుగుతుంటే వెళ్ళి వెళ్ళి విన్నారు, ఏమి వింటాం, ఏమిటి అర్థం సంగీతం అర్థం అవడం ఏమిటమ్మా, ఆ పాత మధురం, ఆ పాత అయితే మరీ మధురం, సాహిత్యం అలాగే మనకి ఏదో చెప్తే ఏం వెళ్ళాలి, ఒకసారి కాకపోతే రెండుసార్లు వింటే అర్థమవుతుంది. ఇవాళ మొత్తం అసలు సాహిత్యం అనేది కనపడకుండా పోయింది. మొత్తం అంతా ప్రవచనం ప్రవచనం పురాణం 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 అంతే. ఇంకా సాహిత్యం తెలిసిన వాళ్ళు అవధానాలు చేసేవాళ్ళు కూడా ఇదే మొదలెట్టారు. ఇంకా బాగుంది కదా, సుఖంగా ఉంది. ఏ అవధానం అంతా చాలా కష్టపడాలి, ఈ ప్రవచనానికి ముందు కష్టం ఏదో అనుకుంటే చెప్పడమే, పైగా ఏం చెప్పినా వింటారు. అలాంటి వాళ్ళు బాగా తయారైపోయారు. శుభ్రంగా ఇలా దండాలు పెట్టుకుని కూర్చునే వాళ్ళు ఇంకేం చేస్తారు, అయ్యేం చెప్పినా వింటారు. వాళ్ళకి ఏం చెప్పినా పర్వాలేదు. సాహిత్యం అలా వినలేదు, అవధానం అలా చూడలేరు, ఆలోచిస్తారు కాస్త. ఏమిటి ఆయన వేసిన పదం సరైందే కదా, దత్తపద సరిగ్గా చేశాడా, సమస్య సరిగ్గా చేశాడా, ఏమిటిది అని చూస్తారు కాస్త. ప్రజ్ఞ ఉంటేనే అవధానంలో గౌరవిస్తారు, లేదా లేని వాళ్ళు అవధాన రంగంలో సాహిత్య రంగంలో నిలబడలేరు. ఒక కవి మంచి కావ్యం రాస్తే బాగుంటే చదువుతారు, ఇంకో పుస్తకం రాశారని అడుగుతారు, లేకపోతే మొదలదే వదిలేస్తారు చదవరు. ఇంకా తర్వాత ఏమైనా రాశామంటే ఆయనే పట్టుకొచ్చి ఇచ్చినా పక్కన పెట్టేస్తారు. ఎవరైనా పక్క వాళ్ళు తర్వాత బయటికి వెళ్ళగానే ఎందుకు ఆయన రాస్తూ ఉంటాడు, ఏడాది కోటి ఊరికి పని లేక క్యాలెండర్ ఇస్తూ ఉంటారే, అలాగే ఈయన పుస్తకాలు ఇస్తూ ఉంటాయండి, ఎందుకండి పని లేకంటారు. సాహిత్య సంగీతాలకు ఆ విచక్షణతో చూసి అలవాటు ఉంటుంది. ఈ ప్రవచనం ఎలా తయారైపోయింది అంటే ఏమీ లేదు, ఇంకంతే అందులో మా అయో మహిమ చెబితే చాలు. ఇంకా అది వింటేనే పుణ్యం అనే ధోరణ ఎప్పుడైతే వచ్చిందో అందులో సబ్జెక్టు దెబ్బతినేస్తుంది, విషయం దెబ్బతినేస్తుంది. రసజ్ఞులైన వాళ్ళు లేకపోతే ఇబ్బంది, అది రసజ్ఞతే ఉండాలి మనుషులు. అదే ఇక్కడ లెక్క చూడండి, భోగం అంటే నిజానికి పడక రెండో మాట ఎందుకు ఉందంటే శ్రీనాథుల జీవితమే ఉదాహరణ. ఎన్ని భోగాలు అనుభవించాడు, అవసాన దశలో అన్ని కష్టాలు అనుభవించాడు. అంచేత భోగం అంటే పాము పడగను కూడా అర్థం ఉంది కాబట్టి సుఖం ధనం వల్ల వస్తుందనుకోవడం పొరపాటు.